నీ పవిత్రాంతఃకరణయందు పరిశుద్ధమైన బుద్ధియందు సాక్షిస్వరూపంతో విరాజమానమయుండే జగన్మాతకు ప్రణామాలందిస్తూ, కేరళ దేశంలో జన్మించి ఆంధ్రదేశంలో అడుగుపెట్టి ఆధ్యాత్మిక జ్యోతిని జ్ఞానజ్యోతిని వెలిగించిన అస్మద్గురుదేవులు బ్రహ్మలేన మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారి పాదకమల చిరత నమస్కరిస్తూ ఈ గ్రామంలో వారి పాదస్పర్శతో పునీతము చేసినటువంటి ఆ ప్రాతస్మరణీయులు కాళీ బాబూజీ మహారాజు వారికి ఆ స్థానములో ఉండి మీ అందరికీ ఉత్తమ సంస్కారాన్ని అందిస్తున్నటువంటి మన కాళీ మాతాజీకి, ఇంతవరకు మీకు చక్కటి సిద్ధాంతాన్ని అద్వైత తత్వాన్ని అందించిన మా రామకోటి రామకృష్ణానంద స్వామి వారికి, ముందు అందించబోయే మా జ్యోతిర్మయానంద భారతి వారికి, ఇంకా మున్ముందు అందించబోయేటువంటి పండితులకు మాన్యులకు మహనీయులకు మీ అందరికీ గురుస్మరణలు అమ్మ స్మరణలు అందజేస్తూ, ప్రియ భగవద్ బంధువులారా, గీతా జయంతి కార్యక్రమం మనం గీతా యజ్ఞము ఉదయం పూట గీతా యజ్ఞం మీద వచ్చేంత జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇది కూడా ఒక యజ్ఞమే, ఆ యజ్ఞం వేరు ఈ యజ్ఞం వేరు. అది సామాన్యమైన యజ్ఞం, ఇది జ్ఞాన యజ్ఞం. ఆ యజ్ఞానికి హోమకుండాలు ఉన్నాయి, ఋత్విక్కులు ఉన్నారు, హవిస్సు ఉన్నది, సమిధులు ఉన్నాయి. మరి ఈ యజ్ఞానికో ఇక్కడ హోమగుండం ఏమిటి? మన శ్రోత్రేంద్రియం అనగా మన చెవి అన్నమాట ఇక్కడ హోమగుండం. మరి ఇక్కడ ఎవరు ఋత్విక్కులు? మీరు ఉదయం మధ్యాహ్నం చూచారు మన రామం గారిని, అక్కడ ఋత్విక్కులు ఉన్నారండి ఇంకా వారితో పాటు. మరి ఇక్కడో మహనీయులే ఋత్విక్కులు. వారు చెప్పేటువంటి బోధ ఏదైతే ఉన్నదో అదే హవిస్సు సమిధులు అన్నమాట. ఆ యజ్ఞము ద్రవ్య యజ్ఞము, ఈ యజ్ఞము జ్ఞాన యజ్ఞము. దాని వలన మీకు పుణ్యము వస్తే రావచ్చు, కాని అంతటితో ప్రయోజనం లాభం లేదు. మరి ఏం కావాలి? జ్ఞానం కావాలి మానవ జీవితానికి. జ్ఞానం లేని జీవితం అజాగడస్తనశైవా తస్య జన్మ నిరర్థకం. శాస్త్రం చెప్పింది ఒక మేక మెడ కింద రెండు ఉంటాయట, అవి ఎందుకు ప్రయోజనం? పట్టుకు పిండితే పాలు రావు, దోమలు కొట్టుకుంటానికి ఈమల దోగులుంటానికి లా ప్రయోజనం లేదు. అలాగే జ్ఞానం లేని మానవ జీవితము నిష్ప్రయోజనం. ఎన్ని ఉన్నప్పటికీ లాభం లేదు. మేడలు ఉండొచ్చు, మిద్యలు ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, ఏముంటే ఏమి లాభం అని. ఏం కావాలా? జ్ఞానం కావాల. జ్ఞానం లేని జన్మ నిష్ప్రయోజనం. ఎన్ని ఉంటే ఏమి లాభం? ఈ మధ్యలో మా ఊరిలో ఒక అమ్మాయికి వివాహం చేయాలనుకున్నారు. చేయాలనుకుంటే ఎన్ని చూడాలా? వాళ్ళ వంశము చూడాల. ఏడు తరాల వంశం నుంచి లెక్కేసి వస్తారండి. ఏమి వారి వంశము, వారి కుదురు ఎలాంటిదో చూడాలి అన్నమాట. అన్ని చూచారు, బాగానే ఉన్నాయి. అమ్మాయి అబ్బాయి కూడా అందంగానే ఉన్నాడు, విద్యావంతుడే, రూపవంతుడే, ధనవంతుడే, ఐశ్వర్యం ఉన్నది, అన్ని ఉన్నాయి. కానీ ఆ పిల్ల తండ్రికి ఒకటి విశ్వాసం ఉన్నది, అష్టసాముద్రిక శాస్త్రం అంటే విశ్వాసం. ఒక పండితుల వారిని పిలిపించారు, ఏమి తీసుకొచ్చి, అయ్యా ఈ అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వాలనుకుంటున్నాం. పెళ్ళంటే నూరేళ్ల పంట సామాన్యమా, అందువల్ల ఈ అబ్బాయి ఎట్లా ఉందో జాతకం చెప్పమన్నా. ఆహా శవాష్, చెప్పేదానికి ఏముందండి? ఐశ్వర్యము, చాలా ధనవంతుడు, అన్నీ ఉన్న అర్థరేఖ జరిపోతులాగా ఉందండి కాని అని పునిష్టా పెట్టాడు. మరి ఏమిటి అన్నారు? అర్థరేఖ బాగా ఉంది కానీ ఆయుష్ రేఖ లేదన్నారండి. అర్థరేఖ ఉండి ఆయుష్ రేఖ లేకపోతే ఏం ప్రయోజనం? అలాగే మనకి ఎన్ని ఉన్నప్పటికి కూడా జ్ఞానం లేని జన్మ నిష్ప్రయోజనం. ఆ జ్ఞానం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? మనం చెప్పింది వేదాల దగ్గరికి వెళ్ళండి, ఉపనిషత్తులను ఆశ్రయించండి. అంతటి మనకి స్తోమత లేదు, మనకంత శక్తి లేదు. అందువలన ఉపనిషత్తుల యొక్క సారము ఎసెన్స్ మనకి భగవద్గీత. మనకి అందువల్ల భగవద్గీతని ఆశ్రయించండి. భగవద్గీతలో లేని విషయాలు ఏమీ లేదు. అందువలన మా గురుదేవులు మలయాళ సోలార్ చెబుతుండేవారు. ఆ రోజులలో మాటల్లో జనరల్ మర్చెంట్ అన్నారు ఆయన, ఇప్పుడు మాటల్లో సూపర్ మార్కెట్ అంతే. దానిలోకి వెళితే అన్నీ ఉంటాయి. అలాగే భగవద్గీతలో లేని విషయాలు ఏమీ లేవు. అందువల్ల ఓ మానవుడా, ఒక్కసారి భగవద్గీతని ఆశ్రయించాలయ్యా. నీ చేతిలో ఉండే గీతలు పాడు గీతలన్నీ నష్టభ్రష్టమైపోయి మంచి గీత రావాలంటే భగవద్గీత చేతలో పట్టుకోండి. అలాగే బ్రహ్మదేవుడు రాసేటప్పుడు ఏదైనా పొరపాటున మీ మస్తిష్కం పైన తలపైన ఆ పొరపాటు గీత రాయొచ్చు. ఆ పాడు గీతలన్నీ పోయి మంచి గీత కావాలంటే భగవద్గీత మీ మస్తిష్కంలో పెట్టుకోండి అన్నారండి మలయాళ స్వామి వారు. అందువలన భగవద్గీతని ఆశ్రయించండి. గీతా గంగోదకం పీత్వా, అబ్బాయి భగవద్గీత పీత్వా త్రాగండి అన్నారండి వ్యాసుల వారు. ఎంత మాట అండి, త్రాగండియా, త్రాగండి. త్రాగడం అంటే షరబత్ లాగానో కాఫీ లాగానో చా లాగాను త్రాగడమా? ఎవరో ఒక ఆవిడ అనుకుందట భగవద్గీతను పట్టుకెళ్లి గ్రైండర్ లో వేసి నీళ్లు పోసి రుబ్బేసిందని త్రాగడానికి. అదే రాగడం అంటే మరి ఏమిటి? త్రాగడం అంటే లోపలగా వావడం. నీ నోటికుండా లోపల వాడమే కాదు, ఈ శ్రోత్రేంద్రియకుండా లోపలికి వావాలా? అది లోపలికి వావాలి. త్రాగండి అయ్యా పీత్వా. బా ఎంత మాట అండి, ఎంతమంది తాగారో ఇంతకు ముందు? మన భారతీయులే కాదు పాశ్చాత్యులు, డాక్టర్ అరిబిషెంట్ కూడా తాగిందండి. తాగి 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 ఇంకా మిగిలిందండి. నోటితో తాగేదానికైతే మిగలదు, అది ఎంగిలిగా ఎంగిలవుతుంది. చెవులతో తాగేదానికి ఎంగిలి కాదట, ఇంకా మిగిలి ఉంటుందటండి. మా గురుదేవుడు చెప్తారు అది విశేషం. ఎంతమంది తాగినా ఇంకా మిగిలేదండి, అది గీతామృతం. పానం చేయండి అయ్యా అమృతం. అందువల్ల గీతామృతం, గీత అమృతం అండి. ఆ అమృతం పానం చేసిన వాళ్ళకి ఆ శాపం వాలేదు, వాళ్ళకి పేరుకు అమృతమే. కానీ నిజమైన అమృతం కాదు, అమృతం అంటే మృతం కానిది అమృతం, సావు లేనిది అమృతం, సావు రానిది అమృతం, సావు అంటే భయం లేనిది అమృతం. ఒక మాట చెప్పాలి, నిజమైన అమృతం గీతామృతం, అది పేరుకు అమృతం. ఈ మధ్యలో కార్తీక మాసం కదండి, మా రాము లాంటి వారు చెప్పారు కార్తీక మాసంలో ఏమి నేతి బీరకాయ పచ్చడి తినవలసిందే నువ్వు అని. అలాగా అనుకున్నదా, నేతి బీరకాయ పచ్చడి తినాలి. నేతి బీరకాయ కొట్టుకొచ్చి కోసేసింది ముక్కలో తిరగమాత సత్తిలో వేయాలి కదండి పాత్రలో. వ్యాపారం అంటే నూనె నెయ్యి వేయాలి కదా. ఏం చెప్పారు, నేతి బీరకాయ అందులో నెయ్యి ఉంటే ఇంకా నూనె ఎందుకు అనుకుందండి? అవుతుంది పేరుకి నేతి బీరకాయే కాదు, అందులో నెయ్యి ఉంటుందా చెప్పండి? బెల్లము కొండలు అంటారు, పేరుకి బెల్లము కొండలే, బెల్లం ఉండదు పాడు ఉండదు. అలాగే అమృతం వచ్చే మాటకి మాత్రం అమృతం అండి. కానీ గీతామృత త్రాగిన వాళ్ళకి ఇంకా మృత్యు భయం నుంచి వేరు చేసే తీసేదండి గీతామృత. గీతామృతే తృప్త, నువ్వు తృప్తుడివి కావాలంటే గీతామృతాన్ని పానం చేయవయ్యా. అందువలన చెప్పారు వ్యాసుల వారు గీత గంగోదకం పీత్వా అన్నారండి. నిజమేనయ్యా, తాగమంటున్నావు, తాగితే మాకు వచ్చే లాభమేమిటి? పునర్జన్మన విద్యతే. నీ లోపల ఉండేటువంటి జన్మ కారణం ఏమిటి విచారించండి. జన్మ రావడానికి కారణం ఏమిటి? సురేశ్వరాచార్యుల వారు చెప్పారు ఒక మాట, ఒక ప్రక్రియ చెప్పారు నైష్కర్మ సిద్ధిలో. జన్మ కారణం కర్మ, కర్మ కారణం రాగద్వేషాలు, రాగద్వేషాలకి కారణం శోభనా శోభ బుద్ధి, శోభనా శోభ బుద్ధికి కారణం ద్వైత బుద్ధి, ద్వైత బుద్ధికి కారణం అజ్ఞానం అన్నారు. అజ్ఞానానికి కారణం అనిర్విచనీయం పొమ్మన్నారు. ఇంక దానికి కారణం చెప్పరా. ఇప్పుడు ఏదండి దీనికి కారణం? అజ్ఞానం. అజ్ఞానం పోవాలంటే భగవద్గీత పానం చేయండి. దాన్ని అట్లే పెట్టుకుని నువ్వు ఎన్ని ఉపచారాలు చేస్తే ఏం లాభం? అందువలన భగవద్గీత గంగోదకం వ్యాసులవారు చెప్తారండి. ఇది గంగోదకం అయ్యా, ఇదే గంగా. ఏం గంగా? అక్కడ ఉండే కాశీలో హరిద్వార్లో ఋషికేశ్ ఉండే గంగ కాదు ఇది. ఇది చైతన్యమైన గంగా, అది జడమైన గంగ.
విష్ణు పాదోద్భవం గంగా. అదే విష్ణు యొక్క పాదాల నుంచి ఉద్భవించింది ఆ గంగ. ఇది ముఖ పద్మాభినిశ్రుత. స్వామివారి ముఖము నుండి లోపల నుండి వచ్చిన సరుకు ఇదే, అది బయట నుంచి వచ్చిన సరుకు. అది బయట వచ్చిన సరుకు మంచి సరుకు ఉండదు, లోపల సరుకు మంచి సరుకు ఉంటుంది. ఈ రోజు మేము దిగాం, దిగానే రాంబాబు గారి ఇంట్లోకి వచ్చేసారు, తీసుకొచ్చారు. రాగానే ఆ వరండాలో ఎలాంటి పాత్రలు పెట్టారంటే ఎవరిని పట్టుకెళ్ళినా పర్వాలేదు, ఏమైనా పాత్రలు పెట్టారండి అక్కడ. ఇంకో పెద్ద ఇంట్లో తీసుకెళ్లారు, అక్కడ ఉన్నదే ఇత్తడి పాత్రలు అవన్నీ. ఇంకో లోపల ఒక ఇంటికి తీసుకెళ్లారండి, నాకు తెలియదు చిన్న ఇల్లు. ఆ లోపల తీసుకెళ్తే అక్కడ ఇనప్పెట్టి ఉంది. ఆ ఇనప్పెట్టిలో ఏముంటాయి తైరండి, గుడ్డగా పేశారండి, చూడకుండా దానికోసం. ఇనప్పెట్టి, ఆ ఇనప్పెట్టికి తాళాది అండి, మొట్టమొదట వెండి వస్తువులు ఉంటాయి. ఆచి కోటీశ్వరులు ఉన్నారు. ఆ మొట్టమొదట అరలో ఎండి, ఆ ఇంకో హర ఉంటుంది, బంగారపు వస్తువులు ఉంటాయి. ఇంకా లోపల ఉంటుందండి అర, దానికి కరెంటు కూడా పెడతారు, ఎవరిని పట్టుకుంటూ ముట్టు కదిలేదు. ఆ లోపల రత్నాలతో కెంపులతో మనలతో పొడిగినవి ఉంటాయండి లోపల. ఎక్కడి నుంచి చెప్పండి, మీ ఇంట్లో విలువైన వస్తువు లోపల పెట్టారా బయట పెట్టేశారా? లోపల ఉండే వస్తువు, ఆ లోపల విలువైన వస్తువు ఉందండి. అలాగే లోపల నుంచి వచ్చిన సరుకు గీత గంగ. ఆ భగవద్గీతనే జ్ఞానగంగ. స్వామివారి లోపల నుంచి వచ్చిన సరుకండి అది. దానిలో మునిగితే, అక్కడ కాశీలో మునిగితే మీకు పాపాలు పోతాయి చెబుతారు. ఏమని, గంగా పాపం శశీతాపం దైన్యం కల్ప తరుస్తరా అని చెప్పారండి. గంగలో మునిగితే పాపాలు పోతాయి అట్ట, అంతే తకార ప్రయోగం అప్పుడు చెప్పారండి గ్యారంటీ. ఈ మధ్యలో ఒక ఆయన మా ఊరు తెనాలని వెళ్ళాడండి, ఆయన పైసలు ఖర్చు పెట్టుకున్నాడు, కాశీకి వెళ్ళాడు, ఆయన మళ్ళా వచ్చేశాడు. వచ్చిన తర్వాత పక్కన ఉండి ఆయనకి సందేహం కలిగింది, అన్నాడు, ఏవయ్యా ఈయన వెళ్లిన వాడు ఎలా వెళ్ళాడు అలాగే వచ్చాడు, ఏం మార్పు లేదు చేర్పు లేదు, జేబులో పైసలు మాత్రం ఖర్చు అయిపోయినాయి అంతే అనుకున్నాడు. అనుకుని పండితుల వారి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏవయ్యా మా ఊర్ని మా ఫ్రెండ్ స్నేహితుడు వెళ్ళాడు, వెళ్లిన వాడు ఎలా వెళ్ళాడు అలాగే వచ్చాడు, గంగా పాపం గంగలో మునిగిన వాడికి పాపాలు పోతాయట, ఏదో మార్పు వస్తుందన్నారు, ఏమీ మార్పు లేదు, శాస్త్రం చెప్పిన మాట ఒట్టి మాట, అది కొట్టేయాలన్నాడండి. కాని పండితుల వారు అన్నారు, బాయ్ శాస్త్రం ఎప్పటికీ ఒట్టి మాట చెప్పదు, మనం అవగాహన చేసుకునే దాంట్లో తేడా ఉంటుంది, నేను ప్రత్యక్షంగా చూచాను కదేవండి అన్నాడు. అయినప్పటికీ కూడా నేను చెబుతున్నా ఒక మాట వినమన్నాడు. ఆయన వెళ్లాడు కాశీకి, అదిగో ఆ మణికర్ణికా ఘాట్ కనుకో, అక్కడికి వెళ్లి స్నానం చేసేదానికి ఆయన పని ఉండే డ్రెస్ తీసేశాడు మొట్టమొదట, ఆ పక్కన ఉండేటువంటి ఆ గట్టు మీద పెట్టేశాడు, లోపలికి వెళ్లాడు, మునిగాడు. మునిగినంతసేపు ఆయన దగ్గరికి పాపాలు రాలేదట, కాని పైనుంచి కింద నీళ్ళలోంచి పైకి వచ్చి ఆ డ్రెస్ వేసుకోగానే నేను కొత్త చుట్టాన్ని కాదు పాత చుట్టాన్ని అంటూ డ్రెస్ తో పాటు పాపాలు తొలుకున్నాయటండి. ఇప్పుడు చెప్పమన్నాడు, పోయినాయా పోలేదా? పోయినాయ్ మింగినంతసేపు, తర్వాత వచ్చినాయ్. పోతే లాభం పాపాలు, పోతే లాభం లేదో, పాపాలకి మూలమైన పాప బుద్ధి నశించాలా అది ఉద్దేశం. ఆ పాప బుద్ధి నశించాలా అది అట్లే పెట్టుకుని ఎన్ని పుణ్యకర్మలు చేస్తే ఏమి రావా, దానికి మనం విరుడు విధించుకోవాలా? ఈ మధ్యలో ఒక ఆయన బావిలో పాస నీళ్లు చేరుకున్నాడు, నోట్లో పోసుకున్నాడు, కంపు కొట్టింది, అరే రే నీళ్ళన్ని దురవాస వచ్చేసినాయి, చెడిపోయినాయి నీళ్లు. ఒక పాలేని పిలిచాడు, 100 రూపాయలు ఖర్చు పెట్టాడు, నీళ్ళన్ని తోడు అవతల మానేశాడు, దరిద్రం పోయిందనుకున్నాడు. మళ్ళా చేత తీసుకున్నాడు, నీళ్లు తోడుకున్నాడు, లోపల నోట్లో పోసుకున్నాడు, కంపు ఏ లోపలుండేదంతా తెవిలింది బయటకు వచ్చేసింది, ఏం పక్క నుండి ఏమిటిరా అన్నాడు. ఏమీ లేదండి, ఆ నీళ్లు ఉన్నాయే, కంపు కొట్టిందిరా అన్నాడు. అలాగేం చేశావు, 100 రూపాయలు ఖర్చు పెట్టాను, నీళ్ళని తోడు అవతల వారేశాను, వాసన బాగాలేదన్నాడు. అదేమిటిరా నీళ్లలో వాసన, మరి తోడేస్తే పోవాలి కదా, తొంగి చూచాడు, కుక్క పడి చచ్చిందండి దాని లోపల. ఆ చచ్చిన శవాన్ని అట్లే పెట్టేసి పై పై నీళ్లు తోడేస్తే ఆ వాసన పోతుందా? ఆ కుక్క శవాన్ని తీసి అవతల మారేసాయి. అలాగే లోపల మనకి శవం లాగా ఉందండి ఒకటి అజ్ఞానం, అది పోవాలా? అది పోవాలంటే ఏం చేయాలా? గీతా గంగోదకం పీత్వా, భగవద్గీత అనేటువంటి దాన్ని పానం చేయండి. భగవద్గీతలో మనం ఈరోజు గీతా జయంతి, నారాయణుడైనటువంటి పురుషోత్తముడు స్వామివారు నరుడైనటువంటి ఆ అర్జునుడికి ప్రబోధం చేసినటువంటి దివ్యమైన దినం శ్రీమద్ భగవద్గీత 18 అధ్యాయాలతో కూడినటువంటి దివ్యమైనటువంటి ఔషధం ఇది. ఈ దివ్యమైన ఔషధం భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి, 700 శ్లోకాలు ఉన్నాయి. కానీ అన్ని చెప్పుకుంటాను మనకి కుదిరే పని కాదు, అయ్యే పని కాదు. ఆవు పోసన పట్టినట్లు గంగలోకి వెళ్ళి ఏదో ఆవు పోసన పట్టినట్లే ఏదో చెప్పుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఒక్క శ్లోకం ఉన్నది, అదే రెండు పర్యాయాలు వచ్చింది నవమాధ్యాయంలో 34వ శ్లోకం. అనగా భగవద్గీతకి ఉత్తరార్థాన్ని ముగిస్తూ ఒకసారి, పూర్వార్థాన్ని ముగిస్తూ ఒకసారి రెండు పర్యాలు చెప్పుకుంటూ వచ్చారు స్వామివారు. ఎందువల్ల ఇంపార్టెంట్ అయిన విషయం అయితేనే చెప్పింది మళ్లీ చెబుతూ ఉంటాం మనం. మీ అబ్బాయిని ఎక్కడికైనా పంపించాలన్నప్పుడు అన్ని చెప్పి చెప్పి చెప్పిన మాటే, అన్నిట్లో కంటే ఇంకొక విషయమే అదే మళ్ళా చెప్పామంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ అయింది కాబట్టే రెండు పర్యాలు చెబుతూ ఉంటాం మనం. ఆ విధంగానే స్వామివారు భగవద్గీతలో చెప్పిన మాటే రెండు పర్యాలు చెబుతూ వచ్చారు. అది భగవద్గీత శ్లోకం, శ్లోకం కాదు మంత్రాలు అన్నారు. మంత్రాలే కాదట, మహామంత్రాలు అన్నారు. ఎందువల్ల మంత్రాలు పఠించిన వాళ్ళు తరింపజేస్తాయి, మహామంత్రాలు పఠించిన వాళ్ళని తరింపజేస్తాయి, విన్నవాళ్లకు తరింపజేసే శక్తి వాటికి ఉందన్నమాట. ఇందువల్ల మా స్వాముల వారు చెప్పేవారు, మలయాళ స్వాముల వారు, వారు పర్యటనకు వచ్చినప్పుడు ఎక్కడైనా సరే ఓడల్లో వారు ప్రోగ్రాములు పెట్టేవారు, ఊరి వెలపల పెట్టేవారు, చాలల్లో సమ్మర్ లో అలాగే వేసవకాలంలో. ఎందువల్ల వేల మంది జనం వస్తారు కాబట్టి వారు వచ్చి స్టేజ్ మీద కూర్చోగానే ఒక్కసారి అలా చూచేవారు, ఎక్కడెక్కడ ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ముందు కూర్చోబెట్టుకునేవారు, కూర్చోబెట్టుకుని వారికి ముందు చెప్పేవారు. వీళ్ళకందరికీ చదువు వాళ్ళంతా భగవద్గీత పారాయణ చేస్తున్నారు, వారికి పుణ్యం వస్తుంది, మాకు చదువు రాదు, మేము పారాయణ చేసే శక్తి మాకు లేదు, అందువల్ల మాకు పుణ్యము రాదు అని మీరు అనుకోవద్దు. పారాయణ చేసే వారికి ఎంత పుణ్యం వస్తుందో మీకు అంత పుణ్యం వస్తుంది. మీరు శ్రద్ధతో వింటే పారాయణ చేసిన వారికి ఎంత పుణ్యం వస్తుందో మీకు అంత పుణ్యం వస్తుంది. గీతకు ఒక్కదానికే ఉన్నది ఎందువల్ల భగవద్ వాక్యం కాబట్టి చెప్పారు స్వాములు వారు. అందువలన ఇది మంత్రాలయా శ్లోకాలు కాదు, మంత్రాలన్నారు. మంత్రాలే కదట, మహామంత్రాలన్నారు మలయాళ స్వాముల వారు. ఎందువలన వ్యాసుల వారు చెప్పారని చెప్పారు. ఎందు మలయాళ స్వాముల వారు ఏ మాట చెప్పినా కూడా ప్రమాణం లేనిదే చెప్పేవారు కాదు. అందువలన మహర్షులను శాస్త్రాలను ప్రామాణికంగా తీసుకునేవారు. వారు చెప్పారు అస్య శ్రీమద్ భగవద్గీత శాస్త్ర మహామంత్రస్య, మహామంత్ర శాస్త్రము. అందువలన అలాంటి మహామంత్ర శాస్త్రములో రెండు పర్యాయాలు చెప్పారు ఎవరు? భగవద్గీతలో స్వామివారు నవమాధ్యాయంలో 34వ మంత్రము, ఆ విధంగానే అష్టాదశాధ్యాయంలో 65వ మంత్రము. మన్మలాహ భవ మద్భక్త మధ్యాది మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్వరాహయ. ఇది నవమాధ్యాయం 34వ మంత్రం. తర్వాత 18వ అధ్యాయంలో అష్టాదశాధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 65వ మంత్రం. అక్కడ మూడు పాదాలు, మూడున్నర పాదము ఒకటిగానే ఉంటుంది అనమాట. అక్కడ మన్మనాహ భవ మద్భక్త మధ్యాది మాం నమస్కురు మామే వైష్యతి, అంతవరకు ఒకటే. అక్కడ యుక్తైమం ఆత్మానం మత్వరాయణ అని చెబితే సత్యంతే ప్రతిజానే ప్రియోషిమే. ఇందువల్ల చాలా ఇంపార్టెంట్. ఇందులో నాలుగు యోగాలు చెప్పారండి ఈ యొక్క మంత్రంలోనే. ఏమిటి నాలుగు యోగాలు? జ్ఞానయోగము, కర్మయోగము, భక్తి యోగం. కానీ ఏ శాస్త్రాల్లో చెప్పని యోగం ఒక్క చెప్పారండి, నమస్కార యోగం చెప్పారు. మన్మనాభవ ఇది జ్ఞానయోగం, మద్భక్త భక్తి యోగం, మధ్యాది కర్మయోగం, మాం నమస్కారు నమస్కార యోగం చెప్పేశారండి. మన్మనాభవ అర్జునా, అర్జున్ నిమిత్త మాత్రంగా పెట్టుకుని మన అందరికీ తత్వాన్ని ప్రబోధం చేశారు స్వామి వారు. మన్మనాభవ మన్మనా, నీ మనస్సు ఏదైతే ఉన్నదో అది నాకు అర్పించవయ్యా. ఎన్ని పర్యాలు చెప్పుకుంటూ వచ్చారో ఈ మాట స్వామివారు. ఎందువల్ల వంశాధ్యాయంలో కూడా చెప్పారు, మయ్యా వేశ్య మనో ఏమాం మయ్యేవ మనాదత్వ మై బుద్ధిం నివేశయ. ఈ విధంగా నీ మనసు ఏదైతే ఉన్నదో నాకు మనమా, ఆయన ఏది అడిగారో అది ఒకటిదా మనం, మనకి ఏది ఇష్టమో అది ఇస్తున్నాం మనం. ఇది ఉండేది మనం ఆయనకి ఇష్టమైంది ఇవ్వాలి, కానీ మనకి ఇష్టమైంది ఇస్తే లాభం.
ఇలువైనవే కావచ్చు మీ దృష్టిలో, కానీ ఆయన దృష్టిలో అది ఇలువలేదు. నేను ఒక ఊరిలో వెళ్ళాను, స్వామి మీకు ఏమంటే ఇష్టము అని అడిగారు కూరగాయలు. నేను చెప్పాను నాకు ఏమొద్దు, తోటకూర కాడలంటే ఇష్టం అని చెప్పాను. తోటకూర అంతా మీరు వండుకోండి, ఆ కాడలు నాకు పులిచిపెట్టమన్నానండి. ఆవిడ అనుకున్నది తోటకూర కాడలేమిటి, స్వామి వారికి పెట్టేది ఏమిటి అనుకుని బంగాళదుంప కూరలు అవి చేసినండి నాకు ఇష్టం. అలాగే భగవంతుడు చెబుతున్నాడు, మయ్యేవ మనాధత్వ అంటే అక్కడ చెప్తే మన్మనాహ భవ, నీ మనసు నాకు అర్పించవయ్యా. ఏమి మనసు నాకు దగ్గర వచ్చిందో, మీరు ఏ శాస్త్రాలైనా చూడండి, భగవద్గీతే కాదు ఏ గ్రంథమైనా సరే మనసుకే వచ్చి చెప్పేదండి అన్ని కూడా. మనకి బోధ దేనికి, మనలో మూడున్నాయి, దేహం ఒకటి, మనసు ఒకటి, చైతన్యమైన ఆత్మ ఒకటి. జడమైన దేహానికి బోధ లేదో, ఇది దీనికి బోధ చెబుతారండి ఎవరైనా, సంభవం జడం దానికి బోధ చెబుతారా, చైతన్యం దానికి బోధ అక్కర్లేదు. ఈ మధ్యలో ఉండి తంటాలు పెట్టేది మనసుకేనండి బోధ కావాల్సింది, ఏది చెప్పినా దానికే. మా ఊరిలో ఒక ఆయన మహాభక్తుడు, రామాయణం అంటే చెవులు కోసుకుంటాడు, అంత ఇష్టం ఆయన. ఆయన రామాయణం చెబుతుంటే ఎక్కడికైనా ఎన్ని ఆవలైనా నడిచి వెళ్ళేవాడండి. ఆ ఊరిలో రామాయణ హరికథది పూర్వకాలం, ఇప్పుడు లేదులేండి. మా చిన్నతనంలో రామాయణం భారతాలు కథ చెబుతూ ఉండేవారు సీరియల్ గా, 10 రోజులు చెప్పేవారండి. వడ్లు ధాన్యం వచ్చే రోజులు వచ్చి ధాన్యం కొలుసుకు వెళ్లేవారు పోగు చేసుకుని, సీరియల్గా చెబుతుంటారు ఆ రోజులు, ఇప్పుడు లేదు. అందువల్ల చెబుతూ ఉంటే ఆయన రోజు రామాయణానికి వెళ్ళొచ్చేవాడు. భార్యకి రామాయణం అన్నా దేవుడన్నా భక్తి ఏమీ లేదు, కడుపే కైలాసం, మంత్రమే స్వర్గలోకం అంటది. అంటే అచ్చిన్నాపట్టి శ్రీరామరక్ష గుడుగుడు కొంచెం గుళ్ళో రాగం పావులు పట్టం పడిగే రాగం అంటారు అంతే. అందువల్ల ఆయన అనుకున్నారు ఎట్లయినా సరే మా ఆవిడికి కొంచెం రామాయణం 2 ముక్కలు వినిపిస్తే ఏమైనా మార్పు వస్తుందేమో అనుకున్నారు అండి ఆయన. ఇది ఇంకేనా పాడ కొరకరాని కొయ్య ఎట్లయిన సరే ఏం చేయాలనుకున్నాడు. ఒక చిట్కా కనిపెట్టేశాండి, ఏమే ఏమే నువ్వు గనక రామాయణానికి వినటానికి వెళ్ళొస్తే నీ కంచి పొట్టి చీర కొని పెడతానే అన్నాడు. మామూలు కంచి పొట్టి చీరే కాదు, అందులో కూడా సొసైటీ పొట్టు చీర అన్నానండి. ఎన్నో సొసైటీ పొట్టు చీర అంటే చాలా కాస్ట్లీ, ఆవిడకి ఇష్టం అయింది. బొమ్మడికి పోని ఒక్కరోజు పోతే కదా రాత్రి కదా, అయిన 2-3 గంటలు ఇది వినొద్దాం, కంచి పొట్టు చీర సొసైటీ చీర వచ్చేస్తుంది అనుకుందండి. వెళ్ళి వచ్చేసింది ఆవిడ. వెళ్ళి వచ్చినాక భర్త గారు అడిగారు, ఏమే అక్కడ ఏం చెప్పారు హరిదాస్ గారు కథ. ఆయన అన్నది అక్కడికి పోయినా నీ ముఖాన్ని ముద్దులు పెట్టమని చెప్పారు. అంటే ఏమిటి, అక్కడ సీత యొక్క ప్రాతివ్రత్యాన్ని గురించి చెప్పారండి అక్కడ. అక్కడికి పోయినా నీ ముఖాన్నే వదిలిపెట్ట, అలాగే ఏ శాస్త్రానికి వెళ్ళినా నీ మనసును గురించి చెప్పేది. అందువలన చెప్పేశారు మన్మనాభవ, అర్జునా నీ మనసు నాకు ఇవ్వయ్యా. ఏం స్వామి మనసు లేక నీకు దరిద్రం వచ్చిందా, మనసుకి మనసు ఇవ్వంటావు అనేది పర్యాయ. నాకు మనసులే దరిద్రం రాలా, ఏమి నీ దగ్గర ఉంటే ఆ మనసు నీకు ఉపద్రవాన్ని కలిగిస్తుంది. ఏమి ఆ ఉపద్రవం లేకుండా ఉపకారం చేసేదానికోసం ఆ మనసు నాకేమంటున్నాను స్వామి, ఒక మాట అడుగుతున్నాను ఏమనుకోమాకండి. నా దగ్గర ఆ మనసు ఉపద్రవాన్ని కలుగు చేస్తే అది నీకు ఇస్తే నీకు ఉపద్రవాన్ని కలుగు చేయదా అడిగాడు. ఆయన సామాన్యుడు అర్జునుడు అంటే నవ వ్యాకరణ పండితుడండి ఆయన. అయ్యా అర్జున, ఆ మనసు నీ దగ్గర ఉంటే నీకు ఉపద్రవం, నా దగ్గర ఉంటే ఎందుకు చేయదు. నా ఒళ్ళో తేలున్నది, నా ఒళ్ళో తేలు నన్ను గుడితే నీ ఒళ్ళో తేలు నిన్ను గుట్టదా, తేలు ఎక్కడైనా గుట్టేసావు. అట్లాగే మనసు ఉపద్రవం కలిగిస్తుందంటే నా దగ్గర ఉంటే నాకు ఉపద్రవం కలిగిస్తే నీ దగ్గర వచ్చి నీకు ఉపద్రవం కలిగిస్తుందా అర్జున. ఏం కాదు, ఎందువలన ఆ మనసుని ఎట్లా వాడుకోవాలో ఆ తేలును కూడా ఎట్లా పట్టాలో అట్లా పెడతాను నేను అన్నాడు. బాగున్నదండి, మన అందరినీ కలవదు, మనలో కలుస్తుంది, గాలిని వాడు ఉంటాడు వాడిని కలవదు. అలాగే ఈ మనసు కూడా నా దగ్గరకు వచ్చి నువ్వున్న ఒక మాట చెప్తున్నా విను, నువ్వు జీవుడివి నేను దేవుణ్ణి ఒక మాట చెప్తాను. మనసు చెప్పినట్టు వినేవాడు నీవు జీవుడివే, మనసు చెప్పినట్టు నేను చెప్పినట్టు మనసు వింటుందన్నా అండి స్వామి. ఎందువల్ల స్వామివారు మనసు అంటే పాము, ఆయన కాళింగే మధ్యలోనండి ఆయన.
మన హిందూ మతంలో ఉండే ఫోటోలలో వేదాంత అర్థం ఉందండి. ఒక స్వామి వారట ఏమి ఆ పాముని సర్పాన్ని పాముగా చేసి పడుకున్నారండి ఒక చోట ఆయనే, ఒక చోట ఆయనే పాముని నృత్యం చేశాడండి. ఆ పడి మీద కాళ్ళు పెట్టి నృత్యం చేస్తూ పాకలు పట్టుకున్నాడు, ఆడిస్తున్నాడండి. అది విశేషం అంటే అర్థమేమే మనసే సర్పం. ఎందువలన దృష్టాంత చెప్పేటప్పుడు దానికి లక్షణాలు ఉండాలి. పాముకి రెండు లక్షణాలున్నాయి ఏమిటి, ఒకటేమో వంకర్తింకరగా నడవటము, రెండవదేమో కరవటం ఎదురుగా వస్తే. అలాగే మన మనసు కూడా అలాంటిదే, మనం చిన్నగా రాదు. మనం మన ఇళ్ల దగ్గర నుంచి చిన్నగా వస్తుంటాం, కానీ మన మనసు అటు ఇటు చూస్తుందండి. ఆ ఇంట్లో ఆవిడ వచ్చిందో లేదో అని, ఆ ఇంట్లో ఆవిడ వచ్చిందో లేదో తొంగి తొంగి చూస్తుంది మన మనసు. నీ శరీరం నడుస్తూ ఉండినా వస్తే నీకెందుకు, రాకపోతే నీకెందుకు. అయినా రాలేదనుకోండి ఇంకా మొదలు పెట్టలేదులే, ఓంకారమే చెప్పలేదులే అని అక్కడికి వెళ్ళి కూర్చుని కబురు చెప్పుకుంటే ఇదే కరవటం అంటే. ఈ రెండు దుర్లక్షణాలు మన మనసుకున్నాయి. ఇదే పాము. స్వామివారు ఆ పాముని ఆయన స్వాధీనం చేసుకున్నారండి. ఆయన స్వామివారు నృత్యం చేసే ఆ సర్పానికి ఎన్ని శిరస్సులున్నాయి, ఆ పడుకున్న సర్పాన్ని ఏ సర్పం మీద పడుకున్నారో ఆ సర్పానికి ఎన్ని శిరస్సులున్నాయి, 5 ఉన్నాయి. అలాగే మన మనసు అనే సర్పానికి 5 శిరస్సులున్నాయి. అవే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, ఆ పంచ విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ 5 కూడా శిరస్సులు. అందువల్ల ఈ మనసు అనేది ఏదైతే నేను దాన్ని వశం చేసుకున్నా, కానీ నువ్వు మనసుకు వశమయ్యేవాడి కాబట్టి ఆ మనసుని ఎవరైతే వశం చేసుకుంటారో అట్టి వారికి జ్ఞానం కలుగుతుంది. మనసు ఒకటే, ఏం బహిర్ముఖమైన మనసు ఉన్నదే అది బంధాన్ని కలుగు చేస్తుంది, అంతర్ముఖమైన మనసు అదే నీకు మోక్షాన్ని కలుగు చేస్తుంది. అందువల్ల మన ఏ మనుష్య స్వామి గారు చెప్పారే, మనోహి ద్విధం ప్రోక్తం శుద్ధం చాశుద్ధమేవ చ అశుద్ధం కామ సంకల్పం శుద్ధం కామ వివర్జితం మనసు రెండు విధములుండు ధర శుద్ధమనియు అశుద్ధం మనుతును. మనసు రెండు విధములుండు ధర శుద్ధమనియు అశుద్ధం మనుతున్ అంటూ మనకి ఒక చిన్న ఉపనిషత్తు చెప్పిందండి. మనసు రెండు విధాలుగా ఉంటుంది, అశుద్ధము శుద్ధము. ధరను కామ సంకల్పమ శుద్ధము శుద్ధము కామ రహితము సుమా భజగురు రామం భజగురు రామం భజగురు రామం బను మనస అజహరిహరులకు అంతరంగ గురు గోప్యధనం బిరి విను మనస గురు గోప్యధనం బిరి విను మనస. అందువల్ల మన మనసు రెండు రకాలైన మనసు ఉన్నది. ప్రపంచాకారాకాతమైన వృత్తి ఏదైతే ఉన్నదో అదే చెడ్డ మనసు, అంతర్ముఖమైన మనసు వృత్తి ఏదైతే ఉందో అది శుద్ధమైన మనసు. అందువలన నీ మనసులో ఉండేటువంటి ఏ విషయ దోషాలైతే ఉన్నాయో వాటి నిర్మూలన చేసుకోవటమే బాగు సంతృప్తినట్లు. ఇందువలన మన మనసులో రెండు అంశాలున్నాయి, ఒకటి వికారాంశం, ఒకటి ప్రకాశాంశం. ఒకటి వికారాంశాలు తొలగింపు చేసుకో, నామ సంకీర్తనం ద్వారా గాని, ప్రాణాయామం ద్వారా గాని, లేదా మెడిటేషన్ ద్వారా గాని, లేదా భక్తి ద్వారా గాని, లేదా ఉపాసన ద్వారా గాని, లేదా విచారణ ద్వారా గాని, ఏదో ఒక రూపకంగా నీ మనసులో ఉండేటువంటి ఏ వికారాలు అయితే ఉన్నాయో ఆ వికారాలు నిర్మూలన చేసిన ఏ మనసు అయితే ఉన్నదో అట్టి మనసు ఏదైతే ఉందో మన్మనాభవా చెప్పేశాను సార్. స్వామి అంత గొప్ప మాట చెబితే మేము గృహస్థులం కదా, ఏదో సంసారాలు అప్పట్లో ఉండేవాళ్ళం కదా, మరి దాంత పెద్ద విషయాలు మేము అందుకోలేం కదా, మాకు ఇంకేం గతి లేదా, చిన్న మార్గం ఏమి లేదా అంటా వార్జున అది రేపు చూసుకుందాం. హరి ఓం తత్సత్. హరణమ పార్వతీపతయే హరహర మహాదేవ.